తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు ఇంటి బాగు
చేను కబుర్లు ఆలకించు ఆలోచించు ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈనాటి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేటి కార్యక్రమంలో చిరుధాన్యాల సాగు, వాటి ప్రాముఖ్యత గురించి ఈ సంభాషణ రూపంలో విందాం. పాత్రలు: ఎయిఓగా సాయిరామ్, భర్త పాత్రలో రమేష్గా హరీష్, భార్య పాత్రలో శారదాగా శ్రావ్య, తోటి రైతు పాత్రలో గోపాల్గా ప్రవీణ్. అందరికీ నమస్కారం. కోటి విద్యలు కూటి కొరకే. కూడు, గూడు, బట్ట మన ప్రాథమిక అవసరాలు. ఆహారం మన ముఖ్య జీవనాధారం. దీనిలో చిరుధాన్యాలు చాలా శక్తిని అందించే పోషకాహారంగా పరిగణించబడ్డాయి. ఆరోగ్య సమస్యలు మరియు పోషకాహారం లోపాలకు వ్యతిరేకంగా పోరాడడంలో సహకరించబడతాయి. చిరుధాన్యాలు ప్రపంచంలో పండించే ముఖ్యమైన ఆహార పంట, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ చిరుధాన్యాల సాగు వివరాల గురించి ఈ సంభాషణ రూపంలో తెలుసుకుందాం. ఏందయ్యా దిగులుగా కూసున్నావు?
పానం మంచిగా లేదే, కాళ్ళు చేతులు నొస్తున్నాయి.
మరి దవాఖానకి పోయి రాకపోయినావు, గట్ల కూసుంటే తక్కువైతుందా ఏంది?
ఇగో నిన్ననే పోయేసిన కదా దవాఖానకు, ఎంతగాని తిరగాలి కదా దవాఖాన్ల చుట్టూ.
మరి డాక్టర్ సార్ ఏమన్నారు?
బొక్కలు అరిగినాయంటనే శారద, తిండి మంచి లేదంట, గా అన్నం ఒకటే కాకుండా రాగులు సజ్జలు గా అంబలి వేసుకుని ఎక్కువ చిరుధాన్యాలు తినమన్నాడే.
గవన్నీ కొనుక్కొని తినడం మనతోనే అవుతుందా అయ్యా?
అగో గందుకే నాకు ఒక ఉపాయం వచ్చింది. మనకున్న భూమిలా గొంత చిరుధాన్యాలు వేసుకుంటే మంచినే వండుతుంది కదా.
ఇగో మన ఊర్లోగా గోపాలు ఉన్నాడుగా, పోయినసారి ఆయన రాగులు పండించిండంట. ఆయనకు ఇంకా ఏమైనా చిరుధాన్యాల గురించి తెలిసేమో కనుక్కుందామా?
అవునే శారద, నేను గట్లెళ్ళి గా గోపాల్కి కలిసి వాటి సాగు వివరాలను కనుక్కొని వస్తాను. మరి
ఏం రమేష్, గిట్లొచ్చినావు? పానం మంచిగా లేదటగా, ఇప్పుడు అంత మంచిదేనా? మరి
ఇప్పటికైతే కొంత మంచినే ఉన్నది గోపాలు. నిన్ననే డాక్టర్ సార్ దగ్గరికి పోయొచ్చిన గోపాలు, బొక్కలు అరిగినాయని చెప్పిండు గా డాక్టర్ సారు. ఇక పానం మంచిగా ఉండాలంటే చిరుధాన్యాలు ఎక్కువ తినమన్నాడు గోపాలు.
అవును రమేషు, నేను కూడా రోజు పొద్దుగా అలా రాగంబలు తాగుతున్నాను ఈ సంవత్సరం నుంచి.
నేను కూడా ఈ ఏడాది నుంచి గా చిరుధాన్యాల సాగు చేద్దామని అనుకుంటున్న గోపాలు. నువ్వు నీరుడు రాగులు వండించినవు కదా, మరి గా చిరుధాన్యాలు ఇంకేమన్నా ఉన్నాయా? మంచి వండుతాయా చిరుధాన్యాలు?
నాకు కూడా ఏమి ఎక్కువ తెలియదు రమేషు. నేను కూడా మన ఊరు ఏవో సార్ ఉన్నాడుగా, ఆయన అడిగి తెలుసుకుంటా ఎప్పుడు కూడా.
సరే మరి గోపాలు, రేపు పోయి గట్లా పోయి గా ఏవో సార్ని కలిసొద్దామా? మరి
సరే, మరి రేపు పొద్దుగాల పోయేద్దాం, నువ్వైతే తయారై ఉండు మరి.
గట్లనే గోపాలు.
మరుసటి రోజు ఉదయం.
నమస్కారం సారు.
నమస్కారం గోపాలు, అంతా మంచిదేనా?
అంతా మంచిదే సారు, మీరు మంచిగా ఉన్నారా?
మంచిగా ఉన్నా. ఎవరినో వెంట పెట్టుకొని వచ్చావేంది?
ఇగో ఈయన రమేష్ సారు, ఈయన చిరుధాన్యాలు సాగు చేద్దాం అనుకుంటున్నాడు సారు. ఇక దాని గురించి ఏమైనా చెప్తారేమో అని మీ దగ్గరికి తోలుకొని వచ్చిన సారు.
చెప్పు రమేష్, ఇంతకు ఏం పంట పండిస్తున్నావు నీ పొలంలో? ఎప్పుడు వరి పత్తేనా, ఇంకేమైనా కొత్త పంటలు పండిస్తున్నావా?
సారు నాకు 3 ఎకరాలు ఉంది. ఇంకా 3 ఎకరాలల్లా వరే పండిస్తున్నా. ఈ ఏడాది నుంచి 1 ఎకరం ఈ చిరుధాన్యాలు వేసుకుంటా అనుకుంటున్నా సారు.
మంచి ఆలోచన రమేషు. ఈ చిరుధాన్యాలు ఈ మధ్య కాలంలో సాగు ప్రాముఖ్యత కూడా పెరిగింది కదా
సారు. మరి ఇక చిరుధాన్యాలతో నా ఇల్లు గడుస్తుందంటారా?
ఎందుకు గడవదు రమేషు, గడుస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది, చిరుధాన్యాల విలువ ప్రాముఖ్యత కూడా పెరిగింది. ప్రభుత్వం కూడా చిరుధాన్యాలు సాగు చేయమని చెబుతుంది రమేషు.
సారు మరి ఏ చిరుధాన్యాలు వేసుకుంటే బాగుంటుందంటారు?
మీది గోపాల్ది ఎర్ర నేలనే కాబట్టి రాగులు కొర్రలు మంచిగా సాగు చేసుకోవచ్చు రమేషు.
అవును సారు, గతేడాది నుంచి నేను కూడా రాగులు వేయడం వల్ల నా దిగుబడి కూడా పెరిగింది సారు.
అవును గోపాలు, ఇప్పుడు పట్నంలో ఉండేవాళ్ళు కూడా ఎక్కువ ఈ చిరుధాన్యాలే తింటున్నారు. మునుపటి రాగి అంబలి జొన్న గటికనే ఎక్కువ తింటున్నారు మరి ఇప్పుడు.
అవును సారు, గట్లనే సారు, నేను మీరు చెప్పినట్టే గరాగులేస్తాను కానీ నా పొలంలో బాగా పురుగులు తెగుళ్ళు వస్తున్నాయి సారు. ఏం చేయమంటారు సారు మరి?
నువ్వు వరుసగా వరి పండించడం వల్ల చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి పంట మార్పిడి చేయడం ఒకటే మార్గం రమేషు.
సారు మరి గరాగులు ఏమన్నారు కదా, గరాగులు ఆ కొర్రలు కాకుండా ఇంకేమైనా చిరుధాన్యాలు ఉన్నాయా సారు? గవన్నీ వేసుకోవచ్చా మనము?
ఉన్నాయి రమేషు, రాగులు కొర్రలే కాకుండా సామలు, అరికలు, ఊదలు, సజ్జలు ఇలా చాలా రకాల చిరుధాన్యాలను సాగు చేయవచ్చు రమేషు. వీటికి వరితో పోల్చితే చాలా తక్కువ నీరు అవసరం కాబట్టి నిర్భయంగా సాగు చేయవచ్చు రమేషు.
అవునా సారు, వరి కన్నా తక్కువ నీరు అవసరమవుతుందా సారు?
అవును రమేషు, తక్కువ నీటితోటే మంచి దిగుబడులు సాధించవచ్చు.
సారు ఈ చిరుధాన్యాలు పండించడానికి ఎటువంటి అనుకూల పరిస్థితులుంటే బాగుంటుందంటారు?
ఈ మన వాతావరణం సరిపోతుంది రమేషు. ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీలు మరియు 250 నుంచి 700 మిల్లీమీటర్ల వర్షపాతం అనుకూలం. తక్కువ నీటితో కూడా పండించవచ్చు, అందుకనే వీటిని కరువును తట్టుకునే పంటలంటారు రమేషు.
గట్లనా సారు? సారు మరి వరికి చేసినట్లుగా నార్మల్ చేసుకోవాలా ఈ చిరుధాన్యాలన్నింటికి?
గదంతా ఏమీ అవసరం లేదు రమేషు. పొలాన్ని 2-3 సార్లు దున్ని పొలాన్ని మంచిగా మెత్తని దుక్కి వచ్చే వరకు దున్నుకోవాలి రమేషు.
సారు ఏమైనా పశువుల ఎరువు వేసుకోమంటారా మరి?
అవును రమేషు, దుక్కి దున్నడానికి ముందు పశువుల ఎరువు వేసుకుని దున్నుకుంటే నేల సారం పెరుగుతుంది, అలాగే మంచి దిగుబడి వస్తుంది రమేషు.
సారు మరి దున్నుకున్న తర్వాత ఏం చేయమంటారు?
దున్నుకున్న తర్వాత సాళ్ళు చేసుకుని విత్తనాలు వేసుకోవడమే రమేషు.
సారు ఈ చిరుధాన్యాల విత్తనాలు ఎక్కడ కొనమంటారు?
ఓ రమేషు, నేనైతే పోయినసారి మన కేవీకే నుంచి తీసుకున్న విత్తనాలు నీకు కూడా దొరుకుతాయి అక్కడ.
అంతేకాదు రమేషు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో, ఏర్వాక కేంద్రాల్లో కూడా దొరుకుతాయి.
ఈ చిరుధాన్యాల విత్తనాలు ఒక ఎకరానికి ఎంతెంత సరిపోతాయి సారు?
రమేషు, రాగులైతే 3 నుంచి 4 రోజులు, కొర్రలైతే 2 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. కొర్రలు విత్తేటప్పుడు ఒక భాగం కొర్రలకు 3 భాగాల సన్నని ఇసుకతో కలుపుకొని వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్ల దూరంలో గొర్రుతో విత్తుకోవాలి రమేషు.
గట్లనా సారు, గా కొర్రల్లో ఇసుక ఎందుకు కలుపుమంటారు సారు?
ఇగో రమేషు, ఇక కొర్రల విత్తనం సన్నగా ఉంటుంది కాబట్టి ఒకే దగ్గర ఎక్కువగా విత్తనం పడకుండా ఉండేందుకు ఇసుకతో కలుపుకోవాలి రమేషు.
ఓ గట్లనా గోపాలు. సారు మరి ఏమేమి ఎరువులు వేసుకోమంటారు, ఎంతెంత మోతాదులో వేసుకోవాలి సారు?
భూసార పరీక్షలకు అనుగుణంగా ఎరువులు వేసుకోవాలి రమేషు. సాధారణంగా నత్రజని 60 కిలోలు, భాస్వరం 40 కిలోలు మరియు పొటాషియం 30 కిలోలు పంట మొత్తం కాలంలో సరిపోతుంది. కానీ నత్రజని వేసేటప్పుడు దఫదఫాలుగా వేసుకుంటే చిరుధాన్యాలకు మంచిది రమేషు.
సారు నేడు నా రాగి పంటలో కలుపు సమస్య ఎక్కువ వచ్చింది సారు, ఏ దిగుబడి తగ్గింది దాంతో, మరి ఏం చేయమంటారు సారు?
ఈ చిరుధాన్యాలకు విత్తిన తర్వాత 40 నుంచి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి, అలాగే 30 రోజుల లోపు అంతర సేద్యం దంతితో చేసుకుంటే మంచిది గోపాలు.
సారు గత 2-3 ఏళ్ల నుంచి మా బోరు ఎక్క నీళ్లు వత్తలేదు, మరి మీరు ఎక్కువ నీళ్లు పట్టాయన్నారు కదా, గా నీళ్లు ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి, ఏమైనా సరైన సమయంలో ఉంటాయా, తప్పనిసరి పరిస్థితులు ఏమైనా ఉంటాయా సారు?
పంట మొత్తం కాలంలో పూత దశ, గింజ పాలు పోసుకునే దశలో నీరు తప్పకుండా పెట్టాలి రమేషు.
సారు మరి పురుగుల ఎద్దడి ఎక్కువ ఉంటే ఏమేం మందులు వాడమంటారు?
ఈ రాగిలో ఎక్కువగా గులాబీ రంగు పురుగు తాకిడి ఎక్కువ ఉంటది రమేషు.
గా పురుగును ఎలా నివారించమంటారు సారు మరి?
ఈ గులాబీ రంగు పురుగు నివారణకు ముఖ్యంగా ఈ పురుగు పంట కంకి దశలో ఉన్నప్పుడు వస్తుంది కాబట్టి క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి రమేషు.
మరి శనగపచ్చ పురుగు వస్తే ఎట్లా సారు, ఎట్లా గుర్తుపట్టాలంటారు?
ఇది రాగి పంటకు కంకి దశలో ఆశించి పూత మరియు గింజలను తిని నష్టపరుస్తుంది గోపాలు.
పూత గింజలను తింటదా? మరి పూత గింజలను ఈ పురుగు ఏది తింటే దిగుబడి తక్కువ వస్తుంది కదా సారు?
పూత గింజలను ఈ శనగపచ్చ పురుగు ఎక్కువ తింటది కాబట్టి అవసరాన్ని బట్టి 15 రోజుల వ్యవధిలో క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్ 25 EC 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి 2 సార్లు పిచికారి చేయాలి గోపాలు.
సారు మరి గా రాగిల 15 రోజుల పాటు వర్షం పడకపోతే చెదపురుగులు వస్తాయిగా సారు, అసలేం అయితే ఎలుక భూములు చెదపురుగులు ఎక్కువ వస్తాయి, మరి ఏం చేయాలి సారు?
అవును గోపాలు, నీకు మంచి ఆలోచనే వచ్చింది కదా సారు. మరి గా చెదలను నివారించాలంటే ఏం చేయమంటారు?
ఈ రాగిలో చెదల నష్టం ఎక్కువగా ఉంటది రమేషు, కాబట్టి వీటి నివారణకు క్లోరిపైరిపాస్ 50 EC 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి ఒక్కొక్క చెద పుట్టలో తడిసే విధంగా మందును పోయాలి రమేషు.
సారు మరి ఈ రాగి పంటల అగ్గి తెగులు వస్తుందిగా సారు, మరి దాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి సారు?
అవునా గోపాలు, అయితే మ్యాంకోజెబ్ మందును 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి గోపాలు.
సారు గిదంతా బానే ఉంది గాని పంట జల్దిగానే వస్తుందా మరి?
రమేష్ రాగులు కొర్రలు అయితే 85 నుంచి 90 రోజుల్లో పంట పూర్తవుతుంది రమేష్.
ఓ గట్లనా సారు, మరి పంట కోతకచ్చిందని ఎట్లా గుర్తుపట్టమంటారు సారు?
రాగులైతే గింజలు ముదురు గోధుమ రంగులోకి ఉన్నప్పుడు, వెన్నుల దగ్గర ఆకులు పండినట్లుగా ఉన్నప్పుడు కోసుకుంటే సరిపోతుంది రమేష్.
సారు మరి నేను ఈ సంవత్సరం సజ్జలు కొర్రలు వేద్దాం అనుకుంటున్నా సారు, మరి గయ్య అయితే ఎప్పుడు కోతకు వస్తాయి సారు?
సజ్జ పంటలో పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది కాబట్టి గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు కోసుకుంటే మంచిది. గట్లనే గా కొర్రలు గోధుమ రంగుకు మారినప్పుడు కోసుకోవాలి గోపాలు.
ఇక కోసినాక ఏం చేయమంటారు సారు?
పొలంలోనే కుప్పలుగా చేసి 2-3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయాలి. బాగా ఆరిన కంకును కర్రతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కించి గింజలను వేరు చేసుకోవాలి రమేష్.
ఏముంది సారు, తర్వాత గింజలను గాలికి తూరుపారబట్టి మంచి గింజలను వేరు చేసుకుంటే సరిపోతుంది, గంతేనా సారు?
అవును గోపాలు.
సారు గా వరిలో ఉన్నట్లు ఏమైనా ఈ చిరుధాన్యాలు కూడా ఏమైనా మంచి దిగుబడినిచ్చే రకాలు ఏమైనా ఉన్నాయా సారు?
ఎందుకు లేవు రమేష్. సజ్జలో PHB3 వెర్రికంకి తెగులనే తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం, రాగుల్లో అయితే హిమ అనే తెల్లగింజ రకము అగ్గి తెగులని తట్టుకుంటుంది. గట్లనే ఆ కొర్రల్లో అయితే సూర్యనంది అధిక దిగుబడినిస్తుంది రమేష్.
అవునా సారు? సరే సారు, మీరు చెప్పినట్టుగాని ఈ ఆట నుండి నేను ఈ చిరుధాన్యాల సాగును మొదలు పెడతాను సారు.
అవును సారు, నేను కూడా ప్రతి సంవత్సరం రాగులే చేస్తున్నా కదా, ఈసారి సజ్జలు కొర్రలు కూడా సాగు చేస్తా సారు.
అవును సారు, రాగులతో పాటు నేను కూడా ఈసారి సజ్జలు వేస్తాను సారు. మరి
ఇద్దరు సజ్జ పంట సాగు అనుకుంటున్నారు కాబట్టి సజ్జ సాగు చేయవచ్చు రమేష్. కానీ ఈ పిట్టల బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది సజ్జ సాగు చేస్తే బాగుంటుంది జర.
ఏ సారు, గా పిట్టల సంగతి మాకు వదిలేయురి, మేము చూసుకుంటాం.
అగో పిట్టలు పెడితే ఎక్కువగా ఉంటే పొలం చుట్టూ ఇక రోజు తిరుక్కుంటా పిట్టల్ని కొడతావా ఏంది?
అవును రమేష్, గాంతనే ఆలోచించలే కదా సారు. మరి పిట్టల బెదలు ఎక్కువ ఉంటే ఏం చేయాలి సారు?
ఉంటాయి గోపాలు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది రైతులు రికార్డింగ్ మైకులు ఉపయోగిస్తున్నారుగా గోపాలు.
రికార్డింగ్ మైకులా అంటే ఏంటి సారు?
ఏం లేదు రమేష్, రికార్డింగ్ మైకులు అంటే ఏమైనా పాట కానీ గట్టిగా అరుపులు కానీ కేకలు కానీ ఒక రికార్డింగ్ చేసి దాన్ని పొలంలో పెడితే పొద్దస్తమానం మైకులు సప్పుడు చేస్తేనే ఉంటుంది రమేష్. గా సప్పుడుకు వచ్చిన పిట్టలన్నీ ఎగిరిపోతాయి రమేష్.
సారు ఈ రికార్డింగ్ మైకులు అన్నీ నిన్నమో నచ్చినాయి. ఇక నా చిన్నప్పుడైతే మా నాయన పొలం చుట్టూ తిరుక్కుంటూ డప్పులం కొట్టుకుంటూ ఈ పిట్టల్ని కుప్పగొట్టేటోడు సారు. రమేష్ నీకు గుర్తుందా ఇదంతా?
అవు గోపాలు, నేనెక్కడ మర్చిపోయినా, నాకు అవన్నీ గుర్తున్నాయిలే. ఈ గట్టుకుపోయి డప్పు కొడితే పిట్టలన్నీ గాగట్టుకోయేటి, గాగట్టుకుపోయి డప్పు కొడితే గీ గట్టుకొచ్చేటి, రామగోస్ ఉండేది గోపాలు.
అటువంటి బాధల నుండి తప్పించడానికే గీ రికార్డింగ్ మైకులు మెరుపు రిబ్బన్లు వచ్చినాయి రమేష్.
సారు మరిగా మెరుపు రిబ్బన్లు అంటే ఏంటి సారు?
మెరుపు రిబ్బన్లు ఇవి సజ్జ పంట చుట్టూ కడతారు రమేష్. ఈ మెరుపు రిబ్బన్లపై సూర్యకాంతి పడ్డప్పుడు మెరుస్తాయి, అప్పుడు ఆ పిట్టలు పొలం చుట్టూ రాకుండా ఉంటాయి రమేష్.
సారు మరి ఈ సజ్జ పంట గురించి ఇంకా ఏమైనా వివరాలు చెప్పండి సారు మాకు.
చెప్తాను గోపాలు. సజ్జ పంట చిరుధాన్యాల పంటల్లో ఒక పంట గోపాలు. సజ్జ పంట వాతావరణంలోని ఉష్ణోగ్రత నీటి ఎద్దడిని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తుంది. గట్లే అధిక వర్షపాతం మంచును మాత్రం తట్టుకోలేదు గోపాలు. సజ్జ ఖరీఫ్ మరియు జూన్ సీజన్లో కూడా వేసుకోవచ్చు, వేసవిలో అయితే జనవరిలో సాగు చేయాలి రమేష్.
గట్లనా సారు, మరి సజ్జకు 1 ఎకరానికి 8 కిలోల విత్తనం కావాలి సారు?
1.5 కిలోల అయితే 1 ఎకరాకు సరిపోతాయి రమేష్.
ఇంకేమన్నా జాగ్రత్తలు తీసుకోమంటారా సారు?
ఇంకేం లేదు రమేష్, అన్ని చిరుధాన్యాల పంటల లాగానే సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే అధిక దిగుబడులు పెరుగుతాయి రమేష్. సరే రమేష్. సరే గోపాలు, ఇంకా ఏమైనా సలహా సూచనలు కావాలంటే నాకు సంప్రదించవచ్చు మీరు.
సరే సారు, గట్లనే మరి ఉంటామిగ
సరే రమేష్ గోపాలు.
ఇలా చిరుధాన్యాలు సాగు చేయడం వల్ల రమేష్ కు గోపాల్ కు పెట్టుబడి తగ్గింది, మంచి ఆదాయం వచ్చింది. అంతేకాకుండా పంట మార్పిడి చేయడం వల్ల నేల సారం పెరుగుతుంది, మరియు చీడపీడల ఉధృక్తి కూడా తగ్గుతుంది. FAO 2023 సంవత్సరానికి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. రైతులు ఎప్పుడు మొక్కజొన్న, వరి, పత్తి పంటలు కాకుండా చిరుధాన్యాలపై కూడా దృష్టి సారించాలి.
చేనుకబుర్ల శ్రోతలకు నమస్కారం. మేము సామాజిక విజ్ఞాన కళాశాల విద్యార్థులం, బీఎస్సి 4వ సంవత్సరం చదువుతున్నాం. ఈ వారం చేనుకబుర్లలో బాలకార్మికుల కొరకు ప్రభుత్వ కార్యక్రమాల గురించి తెలుసుకుందాము. బాలకార్మికులు 18 సంవత్సరాల లోపు సాధారణ పాఠశాలలో చేరి చదువుకోవలసిన వయసు సామర్థ్యానికి ఆటకం కలిగించే, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, నైతికంగా హాని కలిగించే ఈ విధమైన పని ద్వారా పిల్లల శ్రమ దోపిడీ చేయడాన్ని బాలకార్మికుల వ్యవస్థ. ఇది పిల్లల బాల్యాన్ని, వారి సామర్థ్యాన్ని మరియు వారి గౌరవాన్ని కోల్పోతుంది. భారతదేశం ఒక శక్తివంతమైన మరియు వైవిధ్య భరితమైన భూమి, అపారమైన భిన్నిత్వం కలిగిన దేశం. 960 మిలియన్ల మంది పేదరికం మరియు సంపద రెండిట్లోనూ జీవిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా బాలకార్మికులు ఉన్నారు. 100 మిలియన్లు ఈ పిల్లలు చదువు లేకుండా పోతున్నారు. వాటిలో ఎక్కువ భాగం గ్రామీణ మరియు 60% మంది ఆసియాలో కనిపిస్తాయి. బాలకార్మికులు ఏ విధమైన పని ద్వారా పిల్లలను వారి బాల్యాన్ని కోల్పోయేలా చేయడం, వారి సాధారణ పాఠశాలకు హాజరయ్యే వారి సామర్థ్యానికి ఆటకం కలిగించడం లేదా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా మరియు నైతికంగా హానికరం? బాలకార్మికులను తొలగించడానికి ప్రభుత్వం ఇందుకు గాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అవి ఏంటియో మనం నాటక రూపంలో తెలుసుకుందాము. నాటకంలోని పాత్రల పేరు: ఆఫీసర్గా తులసి, హోటల్ మేనేజర్గా సంజన, బాలకార్మికురాలుగా పూజ, అమ్మగా రాధ, పెద్ద అమ్మాయిగా లక్ష్మి.
అమ్మా, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, డబ్బులిస్తే నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తా.
లేదు లక్ష్మి, నా దగ్గర డబ్బులు లేవు. రోజు ఎంత ప్రయత్నించినా కూడా డబ్బులు సరిపోవడం లేదు. మరి ఎలా లక్ష్మి, మనిద్దరం ఎంత పని చేసినా కూడా డబ్బులతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కనీసం నీ చెల్లెళ్ళ ఆకలి తీరుద్దామన్నా కూడా డబ్బులు లేవు. మన ఇద్దరి జీతాలతో ఇక ఈ ఇల్లుని గడపలేం. అందుకే నేను నీ చెల్లెల్ని కూడా పనికి చేర్పిద్దామని అనుకుంటున్నాను.
అయ్యో ఏంటమ్మా, కనీసం తనకి 12 ఏళ్ళు కూడా నిండలేదు, అప్పుడే పనికి పంపిస్తారా?
అవును లక్ష్మి, రూపాయి రూపాయికి ఆసరా అవుతుంది. తనని ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్లోకి పనిలో చేర్పిస్తాను. నేను ఆ హోటల్ ఓనర్తో మాట్లాడేశా, ఆమె సరే అని చెప్పింది.
అలాగే అమ్మా.
అమ్మాయి పూజ, వెళ్ళి సరిగ్గా ఆ టేబుల్ క్లీన్ చేయిపో.
సరే మేడం.
అదిగో అక్కడ పెద్ద మేడం వాళ్ళు వచ్చారు, వాళ్లకు వెళ్ళి ఏం కావాలో తెలుసుకోపో అమ్మా.
సరే మేడం. అలాగే మేడం, మీకు తినడానికి ఏమి కావాలో చెప్పండి.
అదేంటి అమ్మాయి నువ్వు వచ్చావు, ఏంటి, నువ్వు వెళ్ళి ఈ హోటల్లో పనిచేసే అమ్మాయిని పంపు.
లేదు మేడం, నేను కూడా ఇక్కడ పనిచేస్తున్నాను.
స్కూల్కి వెళ్ళి చదువుకోవా నువ్వు.
లేదు మేడం, నేను స్కూల్కి వెళ్ళట్లేదు.
ఎందుకు అలా?
మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మా అమ్మ నన్ను ఇక్కడ చేర్పించారు.
ఇక్కడ ఎన్ని రోజుల నుంచి నువ్వు పనిచేస్తున్నావు?
2 నెలల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను మేడం.
అవునా, అలా పని చేయకూడదు. నువ్వు చదువుకుంటేనే నువ్వు ఒక గొప్ప దానివి అవుతావు.
అవును మేడం, కానీ మా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు.
మేనేజర్ ఒకసారి ఇలా రా.
హా మేడం, ఏమైంది?
అంత చిన్న అమ్మాయిని ఎందుకు పనిలో పెట్టుకున్నావు, అది నేరం కదా.
లేదు మేడం, వాళ్ళ అమ్మ వచ్చి చాలా బతిమిలాడింది. వాళ్ళ ఇంట్లో ఏదో ఆర్థిక పరిస్థితులు బాగాలేవంట, అందుకే వాళ్ళ అమ్మాయిని పనిలో చేర్చుకోమని చాలా బతిమిలాడింది. అందుకే నేను నా హోటల్లో పనికి పెట్టుకున్నాను.
నీకు ఒక విషయం తెలుసా, రాజ్యాంగంలో 21 చట్టం ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. ఆర్థిక కారణాల వల్ల ఏ ఒక్కరు బడి బయట ఉండకూడదని చట్టం స్పష్టం చేసింది. దీనితో నీ మీద కేసు పెట్టచ్చు తెలుసా. అసలు వాళ్ళమ్మ ఎవరు, నేను తనతో మాట్లాడాలి.
అదిగో మాటల్లోనే వాళ్ళ అమ్మగారు వచ్చారు, తనే రాధ, పూజ వాళ్ళ అమ్మగారు.
అసలు ఏమైంది మేడం, హోటల్ మేనేజర్ పై ఎందుకు అలా కోప్పడుతున్నారు? అంత చేయరాని తప్పు ఆమె ఏం చేసింది?
అసలు మీ అమ్మాయిని ఎందుకు పనిలో చేర్పించావు?
మా ఆర్థిక పరిస్థితులు అంతగా బాలేవు మేడం. కనీసం ఇల్లు గడవడానికి, స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అందుకే నేను తనని పనిలోకి చేర్పించాను.
మీరు మీ అమ్మాయిని పనికి పంపిస్తే ఆమె మీలాగే జీవితకాలం మొత్తం పేదరికంలో బతకాల్సి ఉంటుంది.
కనీసం తనను పనికి పంపిస్తేనైనా రోజుకు ఒక పూట అయిన కడుపు నిండా అన్నం తింటుందనే ఉద్దేశంతో నేను తనని పనికి చేర్పించాను.
అసలు ప్రతి తల్లిదండ్రులు ఇలా అనుకోవడం వల్లనే భారతదేశంలో బడిలేని వీధి ఉంటుందేమో గాని బాలకార్మికులు లేని వీధి ఉండలేదు. పలకబల్పం పట్టాల్సిన చేతులు పలుగు పార పడుతున్నాయి. కిరాణా కొట్టు, ఇటుక బట్టిల వ్యాపారులు, ఇతర వ్యాపార సంస్థలు, యజమానులు బాలకార్మికులను చాకిరీ చేయించుకుంటున్నారు. మరికొంతమంది భిక్షటన చేస్తూ బతుకులీడిస్తున్నారు. అలాంటి దుర్భర జీవితం గడుపుతున్నారు. అమ్మ నాన్నల ప్రేమలు, స్నేహితులతో ఆటలు వంటివి వారికి తెలియకుండానే బాలకార్మికులుగా, వీధి బాలులుగా లక్షలాది మంది బాల్యం నిర్విరమైపోతుంది. దేశానికి వెలుగును పంచే చిరుతిళ్ళు, గాలిలో దీపలవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న బాలకార్మికులను నియంత్రించడానికి బాలల హక్కుల చట్టం, ఫ్యాక్టరీ చట్టం చేశారు. ఆ తర్వాత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పరిశ్రమలోకి తీసుకోకూడదని 1986 బాలకార్మిక నిషేధ చట్టం చేశారు. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒకటి అన్నారు నెల్సన్ మండేలా గారు. ప్రపంచం గురించి పక్కన పెట్టి దేశాన్ని అభివృద్ధి వైపు మార్చాలంటే అది విద్యావంతుల వల్లే అవుతుంది. కాబట్టి అది గ్రహించిన భారత ప్రభుత్వం ధనిక పేద తేడా లేకుండా 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఉచిత నిర్బంధ విద్యను అందించడానికి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును 2002 రూపొందించింది. ఇప్పుడు అన్ని ప్రభుత్వ స్కూల్లో ఉచితంగా చదువు చెబుతున్నారు మరియు పొద్దున ఆల్ఫాహారం ఇంకా మధ్యాహ్నం భోజనం అందిస్తుంది.
అవును మేడం, ఇవేవో కార్యక్రమాలు బాగున్నాయి. ఇలాంటి ప్రభుత్వం చేపట్టిన ఉచిత కార్యక్రమాలు ఇంకేవైనా ఉన్నాయా?
తప్పకుండా. మన ప్రభుత్వం బాలకార్మికులను నియంత్రించడానికి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా ప్రాజెక్ట్ సొసైటీల ద్వారా బాలకార్మికుల కోసం జాతీయ బాలకార్మికుల ప్రాజెక్ట్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను పని నుండి రక్షిస్తారు మరియు ప్రత్యేక శిక్షణ కేంద్రాలలో నమోదు చేయబడతారు. అక్కడ వారికి విద్య, వృత్తిపరమైన శిక్షణ, మధ్యాహ్న భోజనం, అధికారిక విద్యా విధానంలో ప్రధాన స్రవంతిలోకి రావడానికి ముందు సైఫండ్, ఆరోగ్య సంరక్షణ మొదలైనవి చేస్తారు. సర్వశిక్ష అభియాన్ అనేది భారతదేశంలోని ప్రభుత్వ కార్యక్రమం. దీనిని అందరికీ విద్య అని అనువదిస్తుంది. సర్వశిక్ష అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం, ప్రతి బిడ్డకు నాణ్యమైన మూలకం అందుబాటులో ఉండేలా చూడడం దీని ముఖ్య లక్ష్యం. సర్వశిక్ష అభియాన్ దేశం మొత్తం కవర్ చేస్తుంది. ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలపై దృష్టి పెడుతుంది. బాలకార్మికుల నిర్మూలనపై అంతర్జాతీయ కార్యక్రమం అనేది అంతర్జాతీయ స్థాయిలో బాలకార్మికులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక ప్రధాన కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా బాలకార్మికులను తొలగించడం యొక్క లక్ష్యం పిల్లలను దోపిడి నుండి రక్షించడం, వారికి విద్య మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడం మరియు భరోసా కల్పించడం దీని లక్ష్యం. బాలకార్మికులపై పెరుగుతున్న ఆందోళనకు ప్రతిస్పందనగా ద్వారా 1992 ఐపీఈసీ స్థాపించబడింది. బాలకార్మికుల నిర్మూలనకు పాలసీ అడ్వకేసీ, కెపాసిటీ బిల్డింగ్, పరిశోధన, అవగాహన ప్రచారాలు చేస్తాయి. ఇది ప్రభుత్వంతో సహకరిస్తుంది. ఇది అనేక కీలక కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో ఎన్నో రకాలైన బాలకార్మికులను ఎదుర్కోవడం, పిల్లల అక్రమ రవాణాను నిరోధించడం మరియు తొలగించడం మరియు పిల్లలకు విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు ఉన్నాయి. బాలకార్మికులను ఎదుర్కోవడానికి కీలక పాత్రలు పోషిస్తాయి. బాలకార్మికుల ప్రాబల్యం మరియు వివిధ రూపాలు, పిల్లలు, కుటుంబాలు మరియు సమాజంపై దాని ప్రతికూల ప్రభావాలు మరియు పరిశ్రమల గురించి అవగాహన అందిస్తాయి. బాలకార్మికుల కోసం పునర్వాస కేంద్రాలు మరియు ఆశ్రయాలు బాలకార్మికుల నుండి రక్షించబడిన పిల్లలకు సురక్షితమైన మరియు సహాయక వాతావరణాన్ని అందించడానికి రూపొందించబడిన ముఖ్యమైన సంస్థలు. ఈ కేంద్రాల్లో సురక్షితమైన మరియు రక్షిత జీవన వాతావరణాన్ని అందిస్తాయి. ఇక్కడ రక్షించబడిన బాలకార్మికుల దోపిడి పని మరియు ప్రమాదకర పరిస్థితుల నుండి దూరంగా ఉంటారు. బాలకార్మికులు వారు అనుభవించిన మానసిక గాయాన్ని పరిష్కరించడానికి తరచుగా కౌన్సిలింగ్ అవసరం. ఈ కేంద్రాలు కౌన్సిలింగ్ సేవలు కూడా అందిస్తాయి. పెన్సిల్ పోర్టల్. పెన్సిల్ పోర్టల్ అనేది దేశంలో బాలకార్మికులను ఎదుర్కోవడానికి సాంకేతికతను ఉపయోగించుకునే సమగ్ర డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది చట్టాలు మరియు విధానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు హాని కలిగించే పిల్లల సంక్షేమానికి భరోసా ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. పెన్సిల్ పోర్టల్ యొక్క కొన్ని ప్రధాన లక్షణాలు: బాలకార్మికుల గుర్తింపు మరియు రక్షణ, బాలకార్మికులను పర్యవేక్షించడం మరియు నివేదించడం. ఈ పోర్టల్ బలహీనమైన పిల్లల డేటాబేస్ మరియు బాలకార్మికులు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో మ్యాపింగ్ చేయడం ద్వారా బాలకార్మికులను గుర్తించడం మరియు రక్షించడంలో సహాయపడుతుంది. ఇంకా బాలకార్మికులకు సంబంధించిన ఆన్లైన్ ఫిర్యాదులను ఎవరైనా పెన్సిల్ పోర్టల్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు. ఇంకా బాలకార్మికులను అంతం చేయడానికి పాలసీ ఫ్రేమ్వర్క్ను అమలు చేయడానికి యూనిసెఫ్ ప్రభుత్వం మరియు లాభాపేక్ష లేని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తుంది. ఇది సరఫరా గొలుసులను అంచనా వేయడానికి మరియు బాలకార్మికులకు దారితీసే వ్యాపార పద్ధతులను పరిష్కరించడానికి పనిచేస్తుంది. లక్షలాది మంది ఆ పిల్లలను పాఠశాలకు దూరంగా ఉంచారు మరియు పేదరికం యొక్క చక్రంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం 158 మిలియన్ల మంది పిల్లలు పనిచేస్తున్నారని యూనిసెఫ్ అంచనా వేసింది. యూనిసెఫ్ పిల్లలందరికీ విద్యను అందించడం, బాలకార్మికులను పరిష్కరించే విద్యా విధానాలను అమలు చేయడం మరియు బాలకార్మికులను అంతం చేయవలసిన అవసరాన్ని ప్రోత్సహిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రూరత్వంతో పనిచేయనివ్వరని యూనిసెఫ్ అర్థం చేసుకుంటుంది. కుటుంబాల మనుగడకు సహాయం చేస్తుంది. అందుకే యూనిసెఫ్ కొన్ని వినూత్న కార్యక్రమాలతో ముందుకు వచ్చింది. పిల్లల వర్క్ ఫోర్స్ను విడిచిపెట్టి పాఠశాలలో ప్రవేశించడానికి కుటుంబం యొక్క ఇంటి ఆదాయాన్ని దెబ్బతీయకుండా సహాయం చేస్తుంది. యూనిసెఫ్ బాలకార్మికులకు స్కాలర్షిప్లు మరియు కుటుంబాలకు నెలవారీ సైఫండ్ను అందించే కార్యక్రమాలను ప్రారంభించింది. ఇండూస్ బాలకార్మికుల ప్రాజెక్ట్ భారత ప్రభుత్వం మరియు యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ 8 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను ప్రమాదకర వృత్తుల నుండి మరియు వారికి విద్య అందించడం ఇక శిక్షణ కోసం సదుపాయం కల్పిస్తుంది. ప్రత్యేక పాఠశాలలు, బాలకార్మికుల పునర్వాస సంక్షేమ కేంద్రాలు. ఈ కార్యక్రమం కింద విద్య మరియు పూర్వవృత్తి క్రాఫ్ట్ శిక్షణను అందించడానికి స్వచ్ఛంద ప్రయత్నాలు చేస్తుంది. కేంద్రంలోని పిల్లలకు అనుబంధ పోషకాహారం, సైఫన్, ఆరోగ్య సంరక్షణ సేవలు మొదలైనవి కూడా అందించబడతాయి.
గత వారం మొదటి ప్రశ్న.
నారిమడి వేసుకుని సాగు చేసే పంట ఏది? ఆప్షన్ ఏ బెండ, ఆప్షన్ బి టమాటా.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ బి టమాటా.
గత వారం రెండవ ప్రశ్న.
వంకాయ సంకర రకాల విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 50 గ్రాములు, ఆప్షన్ బి 120 గ్రాములు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ 50 గ్రాములు.
మొదటి ప్రశ్న. అగ్గి తెగుళ్లను తట్టుకునే తెల్ల రాగి రకం. ఆప్షన్ ఏ సప్తగిరి, ఆప్షన్ బి హిమ.
ప్రశ్న మరోసారి.
అగ్గి తెగుళ్లను తట్టుకునే తెల్ల రాగి రకం. ఆప్షన్ ఏ సప్తగిరి, ఆప్షన్ బి హిమ. రెండవ ప్రశ్న. FAO ఏ సంవత్సరాన్ని చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023.
ప్రశ్న మరోసారి.
FAO ఏ సంవత్సరాన్ని చిరుధాన్య సంవత్సరంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2023.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు షాపూర్ నుండి ఏ అమ్మాజీ, ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల రాజేశం సరోజిని మాయా, చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు హనుమన్లు లక్ష్మి, కూనబోయినపల్లె ఇల్లంతకుంట నుండి టాంగా మల్లయ్య గౌరవ్వ, మంచిర్యాల నుండి చంద్రముగిలి పద్మరాణి అక్షరకృప, కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు లక్ష్మి చరితవ్య రేవంత్, తీగలగుట్టపల్లి కరీంనగర్ నుండి ఆర్మీ కిషోర్ లలిత రవిత్రేణి జశ్విత, మణికొండ హైదరాబాద్ నుండి ఝాన్సీ కర్రీ. చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు. పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయగాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.